சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். பதஹாரவ அத்தியாயம் தைவாசுர சம்பத் விபாக யோகா பூர்த்தி சேசாம். 17வ அத்தியாயம் ஸ்ரத்தாத்ரய விபாக யோகம் அனி பேரு, அது சூடபோத்துனாம். ஈ 16, 17 ரெண்டு அத்தியாயாலு கூட தர்மசாஸ்திர பிரதானமைனட்டுவண்டி அத்தியாயாலு. வேத பூர்வ பாகம் தர்மசாஸ்திர சம்பத்தமைனட்டுவண்டிது, வேத அந்த பாகம் பிரம்ம வித்யா சம்பந்தமைனட்டுவண்டிது. வேதாண்ணி ரெண்டு பாகாலுக விபஜிஸ்தே வேத பூர்வமணி கர்மகாண்ட உபாசனா காண்டமுலு, வேத அந்தம் வேத உத்தர பாகம் வேதாந்தமணி பிரம்ம வித்யா விஷயம். தர்ம விஷயம் பிரம்ம விஷயம் இது கூலங்கஷங்க செப்பாலி அண்டே வேதால சாரம் ஏமிட்டே தர்மம் பிரம்மம் ரெண்டே அக்ஷராலு தர்மா பிரம்ம. தர்மம் பதிலுகா கர்ம அண்டாம், தார்மிகமைன கர்ம செய்யடமே தர்மம் அனர்த்தம். கர்ம பிரம்ம அனு கூட செப்பச்சு. கொஞ்சம் கர்மனி அதி சூக்ஷ்மங்க செப்பாலி அண்டே தர்மம் செப்தாம். சோ 16வ அத்தியாயம் 17வ அத்தியாயம் தர்மசாஸ்திரான குறிச்சு மாட்லாடுத்துனது. எந்தக்கண்டி இத்தட்டி பிரம்ம வித்யா இன்னி அத்தியாயம் செப்பின் தர்வாத கிருஷ்ண பரமாத்மா எந்துக்கு தர்மசாஸ்திரம் 16வ அத்தியாயம் செப்துனாரு, பிரம்ம குறிச்சே செப்பச்சு கதா அண்டே, பிரம்ம விஷயம் அர்த்தம் சேசுக்குன்னப்பட்டி கூட கொந்தமந்திக்கு தான் ஆ பிரம்ம விஷயாண்ணி தாமுகா கிரகிச்சடம் சாலா துசாத்தியமைனட்டுவண்டிது. விஷயமைத்தே விண்டாரு ஜனம், விஷயமைத்தே விண்டாரு தல ஆடிஸ்தூ ஆஹா பிரம்மம் அந்தட்டா வியாபிச்சு உண்டாடு சுத்த புத்த முக்த ஸ்வரூபுடு அன்னி வானே உன்னையண்டி. சாஸ்திரம் ஏன் செப்துந்தி ஆ பிரம்மம் நுவ்வே அனு செப்துனது. அக்கட வச்சேட்டப்படிக்கு மனக்கு நோட்ல விளக்காய் பட்டே, விளக்காய் படுத்து மிங்கலேடு அண்டாரு சூசாரா. அதே விதங்க எக்கு மந்திக்கு ஆ பிரம்மஸ்வரூபம் நேனு அனேட்டுவண்டி தாதாத்மியம் ஆ ஜானம் ராவடம் சாலா கஷ்டம். இந்த விண்ணப்படிக்கு கூட எந்தோ மந்தி தர பகவத்கீத விண்டுனப்படிக்கு கூட இந்த க்ஷுணங்க சதுவுத்துனப்படிக்கு கூட எந்துக்கு ராவடம் லேது காரணம் அண்டே கிருஷ்ண பரமாத்மா செப்துனாரு. நாயனா ஏ அர்ஜுனா வாழ்க்கி சாதன சத்துஷ்டய சம்பத்தி பூர்த்திகா லேது, தார்மிகமைனட்டுவண்டி ஜீவனம் ஆச்சாரம் வாழ்க்கு பரிபூர்ணங்க லேகபோதே ஈ யொக்க பிரம்மாண்ணி வாழ்ளு ஜீர்ணிச்சுக்கோலேரு, தாமுகா ஜீர்ணிச்சுக்கோலேரு, தாமுகா தெலுசுக்கோலேரு. கனுக எந்த விண்ணப்பட்டிக்கு கூட அது அக்கடே உண்டுது, மனம் இக்கடே உண்டாம். பிரம்ம விஷயம் ஒக இன்ஃபர்மேஷனுகானே உண்டிப்போத்துது. என்னோ விஷயாலு தெலுசுக்குனாவண்டி பிரபஞ்சம்லோ, அலாகே சாஸ்திரம் கூட தெலுசுக்குனாம் உண்டாரு. பகவத்கீத கண்டாபாடம் சேசி பாராயணம் சேஸ்தாரு, அன்னி செய்ஸ்தாரு. காணி நுவு துக்கம் லேனட்டுவண்டி ஆத்மஸ்வரூபானிவி சரீரானிக்கு அதீதமைன வாடி அனேட்டப்படிக்கி ஒப்புக்கோடம் கஷ்டம். ஈ ஜகத் அனேட்டுவண்டிது ஒக்க ஸ்வப்னம் லாண்டிது, நீ சரீரம் கூட ஸ்வப்னம் லாண்டிதே, வாட்டிக்கு பிராதான்யத இவ்வவலசின பணி லேது, நுவு அவன்னி நீக்கு பரிக்கராலுகா உபயோகப்படுத்துனாயி அந்தே அனு செப்தே சாஸ்திரம் சாலா கஷ்டம் మనిషికి. ఎందుకు అంటే ఈ యొక్క ధర్మ ధార్మికమైనటువంటి ఆచరణ లేకపోవడం, అందుకని కృష్ణ పరమాత్మకి తెలుసు ఈ కష్టం. ఆ జ్ఞానం పొందినది ఆ ఫలాన్ని కనుక ఇవ్వకపోతే, బ్రహ్మనిష్ట రాకపోతే ఆ వ్యక్తికి దుఃఖం పోదు. జ్ఞానాన్ని పొందాలి, పొందిన జ్ఞానాన్ని తానుగా తెలుసుకోవాలి, అది నిష్ఠ అంటే. ఆ నిష్ఠ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్ని సమస్యలు పోతాయి, అన్ని సందేహాలు పోతాయి, దుఃఖము పోతుంది, సంసార బాధలు పోతాయి, మనిషి ఎప్పుడు ప్రశాంతంగా ఆనందంగా నిశ్చింతగా ఉంటాడు. చింత లేనటువంటిది ఆ స్థితి అన్నారు. కనుక నీకు ఆ స్థితి రావాలని ఆశపడుతున్నావా? నిజంగా నిజంగా ఆశపడితే శ్రద్ధగా విను. 16 అధ్యాయం విన్నావు కదా, వినేశావండి, అయిపోయింది అనవాకను, మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండు. అదేవిధంగా 17 అధ్యాయం కూడా నేను చెప్పవలసినది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ ధర్మశాస్త్ర విషయాన్ని 17 అధ్యాయంలో చెప్తున్నారు. జైమిని వేద పూర్వాన్ని రాశారు, వేద పూర్వ భాగాన్ని జైమిని సూత్రాలు రాశారు ధర్మశాస్త్రం గురించి. అధాతో ధర్మ జిజ్ఞాస అన్నారు ఆయన మొదటి సూత్రంలోనే. ధర్మ జిజ్ఞాసుడు కావాలి మనిషి. ధర్మం అంటే ఏమిటి తెలుసుకోవాలి. తర్వాత వ్యాసాచార్యుల వారు జైమిని గురువు గారు, నువ్వు ధర్మం చెప్పు, అందరికీ పాటించమని చెప్పు, నేను బ్రహ్మాన్ని గురించి చెప్తాను అని చెప్పి అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ధర్మాచరణ చేసిన వాళ్ళ ఆచరణ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ ఎంట్రెన్స్ టెస్ట్ ఫస్ట్ జైమిని గారు పెడతారు. ఏది ధర్మశాస్త్రంలో మీరందరూ పాస్ 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 అని చెప్పి అంటే ఆయన వారి గురువు గారి దగ్గరికి పంపిస్తారు. ఏం విద్య అది? బ్రహ్మ విద్య. కనుక వ్యాసాచార్య వారు ఆయన శిష్యుడికి అప్పచెప్పారనమాట. అందరు స్ట్రీట్గా నా దగ్గరికి వస్తారు, స్క్రూటిని చేయడం చాలా కష్టం, నువ్వే కొంచెం సార్ట్ అవుట్ చేసి పంపించు నాయన అన్నారు శిష్యుడితో. అందుకని జైమిని కర్మ చాలా ప్రధానం, పంచమహాయజ్ఞాలు, ధార్మికమైనటువంటి జీవితం, విలువలు, నైతిక విలువలు, ఇంగ్లీష్లో మోరల్ ఎథిక్స్ అంటారు చూసారా, అవన్నీ అక్కడ పూర్తి చేసుకుని వాళ్ళ కనుక వస్తే నేను చెప్పేది బ్రహ్మ విద్య వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అవుట్ రైట్గా నెగెట్ చేస్తారు బ్రహ్మ విద్యని. అందుకని సమాజంలో ఎక్కువ మంది బ్రహ్మ విద్యకు వచ్చేవాళ్ళు చాలా అరుదు చూసారా, ఎందుకంటే అక్కడ స్క్రూటినీలోనే ఫెయిల్ అన్నమాట. జైమిని కర్మ సిద్ధాంతం ధర్మ సిద్ధాంతంలోనే ఎక్కువ మంది ఓడిపోతారు, ఎందుకంటే ఆ విలువలు పాటించడం అంత కష్టం. దాన్నే దైవీ సంపత్ అన్నారు కృష్ణ పరమాత్మ 16 అధ్యాయంలో. అహింస, సత్యం, అక్రోధం అన్నీ చెప్పి 3 శ్లోకాల్లో క్షుణ్ణంగా చెప్పారు దైవీ సంపత్. కనుక వాటిని ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో కృష్ణ పరమాత్మ వేరే ఫార్మేట్లో పెడుతున్నారు. సత్కర్మాణి 3 విధాలుగా చెప్పాలి. ధర్మం అంటే ఏమిటి అంటే, ధర్మం అంటే ఏమిటండి? 2 అక్షరాలు, వెరీ లోడెడ్ వర్డ్ అంటారు. లోడెడ్ వర్డ్ అంటే దాంట్లో చాలా డెప్త్ అన్నమాట, అగాధమైనటువంటి పదం అది, చాలా విషయం ఉంది అందులో. ఏమిటి అది అంటే సత్కర్మాణి, మంచి కర్మలు చేయడం, పంచమహాయజ్ఞాలు సత్కర్మాణి అంటారు. తర్వాత సద్గుణాహ, మంచి గుణములు కలిగి ఉండడం. కర్మలంటే మంచి పనులు చేయడం, కాయికంగా, మానసికంగా, వాచికంగా చేయడం. సద్గుణాహ అంటే మంచి గుణాలని పెంచుకోవడం. 3 సద్భావాహ, మంచి ఆలోచనలు, మంచి ఆలోచనలు, మంచి దృక్పథం కలిగి ఉండడం. సద్భావాహ, భావం అంటే దృక్పథం. సత్ అంటే మంచి, శ్రేయస్సు అయినటువంటిది అని అర్థం. సో సత్కర్మాణి, సద్గుణాహ, సద్భావాహ, మనసా వాచ కర్మణ, మానసికంగా, వాచికంగా, కాయికంగా, కాయికం అంటే శరీరపరంగా చేసే కర్మలు, వాచికంగా అంటే మాటల ద్వారా చేసేటటువంటి కర్మలు, పారాయణం, జప, ఇవన్నీ వాచిక కర్మలు. పూజ చేయడం, కాయిక పూజ ఇవన్నీ కూడా శారీరకమైనటువంటివి. ప్రదక్షిణం, పూజ చేయడం, అభిషేకం చేయడం ఇవన్నీ కాయిక సత్కర్మలు. జపం చేయటం, పారాయణం చేయడం, విష్ణు సహస్రనామం చదవడం, లలితా సహస్రనామం చదవడం, స్తోత్రాలు చదవడం ఇదంతా కూడా వాచిక సత్కర్మ అన్నారు. మానసిక సత్కర్మ అంటే ఏమిటి? మానసికంగా ఆ మంచి ఆలోచనలతో ఆ దైవాన్ని తలుచుకుంటూ ఉండడం. మానసిక పూజ, మానసిక జప, మానసిక పారాయణం మనస్సు ద్వారానే చేస్తూ ఉండడం. కనుక సత్కర్మాణి సద్గుణాహ సద్భావాహ మూడు లెవెల్స్లో అన్నమాట, మానసిక, కాయిక, వాచిక అన్నారు. అంతేనా, ఇంకేమన్నా ఉందా అంటే, నాయన ఈ మూడులే రకరకాలుగా చేస్తూ ఉంటారు జనాలు. సాత్విక కర్మాహ, రాజస కర్మాహ, తామస కర్మాహ అన్నారు. మూడు రకాలైన గుణాలు ఉన్నాయి కదా, 14వ అధ్యాయంలో చూసాం ఏమేమి గుణాలు ఉన్నాయి. సత్వ, రజస్, తమస్. ఈ సత్వరజస్ తమస్ మీద ఆధారపడి ఉంటాయి ఈ కర్మలు, గుణాలు, భావాలు. మళ్ళీ ఈ మూడింటిని మూడుగా విభజించండి అది చెప్తాం. ఇప్పుడు ఎన్ని టాపిక్లు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి ఇందులో అంటే 5 విషయాలు ఉన్నాయి ఈ 17 అధ్యాయంలో. 17 అధ్యాయంలో 5 విషయాల గురించి చెప్తున్నారు. మొదట ఈ ముందు గుణాలు తెలుసుకోవాలి మనం. సాత్విక గుణం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ సత్వరజస్తమో గుణాలు మూడు కూడా ఈ యొక్క రకరకాలైనటువంటి కర్మలు చేస్తుంది. 5 చెప్తున్నాను, 5 విషయాలు 3 గుణాల మీద ఆధారపడి ఉంటాయి. 5 విషయాలు 3 గుణాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకని 5 విషయాలు ఏమిటి మొదట అంటే, మొదటిది శ్రద్ధ. శ్రద్ధ అని అర్థం. శ్రద్ధని తెలుగులో ఏం చెప్తాం? శ్రద్ధే అంటాం. ఇంగ్లీష్ అయితే ట్రాన్స్లేట్ చేయాలి. సంస్కృతం శ్రద్ధ అంటే శ్రద్ధ అన్నారు. తర్వాత చెప్తాను శ్రద్ధ అంటే ఏమిటని. తెలిసినప్పటికీ కూడా దాన్ని ఇంకా విడమర్చి చెప్పడం అంటారు చూసారు, పరిశీలించి పరిశోధించి చెప్పడం అన్నమాట. శ్రద్ధ మొదటి విషయం. 2, ఆహారం. ఆహారం 2వది. 3, యజ్ఞం. యజ్ఞం అంటే పూజ. 4, దానం. 5, తపస్సు. 5 విషయాలు, శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, దానం, తపస్సు. కృష్ణ పరమాత్మ ఈ 5 విషయాలు చివరి శ్లోకం 16వ అధ్యాయంలో చివరి శ్లోకం మీద ఆధారపడింది. చూడండి, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ ఉన్నారు. అది చెప్తే ఇక్కడ 23వ శ్లోకంలో, యశ్శాస్త్ర విధి ముత్సృజ్యం వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి నసుఖం నపరాంగతిం అని చెప్పిన తర్వాత, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. యజ్ఞదాన తపకర్మ అనేటువంటివి చాలా ముఖ్యం అని చెప్పి 4వ అధ్యాయంలో చూసాం. 4వ అధ్యాయం భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయం ఇప్పుడు ఎన్ని సంవత్సరాల కిందట, 12 రకాలైనటువంటి యజ్ఞాలు చూసాం. ద్రవ్య యజ్ఞ, తపో యజ్ఞ, దాన యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, ప్రాణయామ యజ్ఞం, యజ్ఞాలన్నీ చూసాం కదా. అదే విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. 5 విషయాలు 3 గుణాలతో ఇప్పుడు వాటిని విభజించాలి. శ్రద్ధ, 3 రకాలైనటువంటి శ్రద్ధ, సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. ఇవన్నీ విడమర్చి చెప్పబోతున్నారు వారు. సాత్విక శ్రద్ధ అంటే ఏమిటి, రాజసిక శ్రద్ధ అంటే ఏమిటి, తామస శ్రద్ధ అంటే ఏమిటి చెప్తారు. నేను మీకు ఊరికే సబ్ హెడింగ్స్ ఇస్తున్నాను అన్నమాట. 2వ విషయం ఏమిటి, ఆహారం. ఇప్పుడు 3 రకాలైనటువంటి శ్రద్ధ అయ్యేటప్పటికి ఏమైంది, శ్రద్ధాత్రయం వచ్చేసింది టైటిల్. శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇప్పుడు మూడు గుణాల మీద ఆధారపడింది శ్రద్ధ. రెండవది ఏమిటి? ఆహారం. అది మూడు రకాలు, సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం. సో మూడు రకాలైన ఆహారాలు ఆహారత్రయం అని అర్థం. ఆహారత్రయం. మూడో విషయం ఏమిటి? యజ్ఞం. సాత్విక యజ్ఞం, సాత్విక పూజ, రాజసిక పూజ, తామసిక పూజ. దట్ అంటే ఏమిటి? యజ్ఞత్రయం. యజ్ఞత్రయం సాత్విక యజ్ఞం, రాజసిక యజ్ఞం, తామసిక యజ్ఞం. కనుక యజ్ఞత్రయం. దానం, సాత్విక దానం, రాజసిక దానం, తామసిక దానం, దానత్రయం. తపస్సు, సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు, తపస్త్రయం అన్నారు. తపాంసి త్రయం అన్నారు. బహువచనం కదా తపః, తపసి, తపాంసి, తపాంసి త్రయం అన్నారు. ఇప్పుడు 5 × 3 ఎన్నైనాయి? 15 రకాలైనవి, 15 విభాగాలుగా చూస్తున్నాం. అందుకని విభాగ యోగం అని పేరు. శ్రద్ధ గురించి చెప్పాలి కదా. కానీ కృష్ణ పరమాత్మ ఒకటి అడిగితే గురువుగారు ఏం చెప్పి 10 చెప్తారు. ఎందుకంటే శిష్యుడి మీద కరుణ ఎక్కువ. ఒకటే కదా అడిగాడంటే పాపం వాడు ఒకటి అడిగినా కూడా 10 అడగడానికి వెనుకాడతాడు స్టూడెంట్. భయం భయం ఉంటుంది కదా గురువు మీద అడగడానికి, భయపడతారు. అందుకని గురువుకు తెలుసు శిష్యుల్లో భయం ఉంటుంది వాళ్ళకి, అందుకని ఒకటి అడిగినా కూడా 10 చెప్తారు. అందుకని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ శ్రద్ధ గురించి చెప్తూ ఆహారం గురించి ఎక్స్ట్రా బోనస్ అన్నమాట. బోనస్ టాపిక్స్ అంటారు దీన్ని. బోనస్ టాపిక్స్ అంటే ఏమిటి? ఆహారం గురించి అర్జునుడు అడగలేదు, శ్రద్ధ గురించి అడుగుతున్నాడు అర్జునుడు. అర్జునుడు యజ్ఞాన్ని గురించి అడగలేదు, దానాన్ని గురించి అడగలేదు, తపస్సు గురించి అడగలేదు. అర్జునుడు అడిగింది ఒక్కటే ఇక్కడ ప్రశ్న ఈ 17వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో శ్రద్ధ గురించి అడుగుతున్నాడు. కానీ కృష్ణ పరమాత్మ అర్జునుడి మీద ప్రేమ ఎక్కువ, శిష్యుడి మీద మహాప్రేమ. అందుకని వదిలిపెట్టకుండా 750 శ్లోకాల వరకు ఏకధాటిగా చెప్పేస్తూనే ఉన్నాడు. అందుకని మనం కూడా చదువుతున్నాం 10 సంవత్సరాల నుంచి. ఆయన చెప్పడం ఎందుకు, మనం చదవడం ఎందుకు? అందుకని అర్జునుడికి మాత్రమే చెప్తున్నాడని చెప్పి అనుకోకూడదు. భగవద్గీత అందరికీ, భగవద్గీత అందరికీ కోసం చెప్పబడింది. అందుకని ఎవరు భగవద్గీత చెప్తుంటే అక్కడికి వెళ్ళి చదువుకోవడం నా కర్తవ్యం అన్నారు. ఎందుకంటే అది సర్వమానవాళ్ళకి. కనుక ఏ గురువు భగవద్గీత చెప్తున్నా కూడా అది అందరికీ కాబట్టి అది నేను చదవాలి. అందుకనే గీత ధ్యాన శ్లోకంలో చెప్పారు, పార్థో వత్సస్సుధీర్భోక్త. ఉపనిషత్తు అనేటువంటి పాలని, అమృతాన్ని ఎలాగైతే గోవు దగ్గరికి ఆ గోవు యొక్క దూడ వచ్చి పాలు తాగుతుంది, అన్ని పాలు దూడ తాగుతుందా? ఆ దూడ కొంచెం తాగంగానే దూడను లాగేస్తారు. తర్వాత ఆ పాలన్నీ పితికి ఏం చేస్తారు? అందరు మనుషులకు అందజేస్తారు. ఆ పాలన్నీ దూడ కోసం కాదు, మిగతా మనుషులందరి కోసం. మనమే ఎక్కువ తాగుతాం. పాపం దూడకి, ఆ దూడకి కనుక ఇవ్వకపోతే అది తల్లి ఇవ్వదు మనకు. అందుకని దూడను కాసేపు వదిలిపెట్టి సగం తాగిన తర్వాత దాన్ని లాగేస్తారు పాపం. అది లాగకూడదు, కానీ దూడ పూర్తిగా తాగితే ఇంకా మనకుండమని చెప్పి లాగుతారు. అందుకని దూడను పక్కన కట్టేస్తారు తల్లి దగ్గర, చూసుకుంటూ ఉంటుంది పాపం తల్లి. నోరు లేని జంతువు కదా. సరే, ఉదాహరణ అలా ఉంచండి. అది ఎట్లాగో అర్జునుడు దూడలాంటి వాడు, కృష్ణ పరమాత్ముడు పాలు పితుకుతూ ఉపనిషత్తుల యొక్క సారాన్ని పితుకుతుంటే ఇస్తున్నాడు అర్జునుడికి. ఇచ్చేటప్పుడు ఆ దూడలాంటి అర్జునుడు కొంచెం తీసుకుంటున్నప్పుడు మిగతా క్షీరం, ఈ ఉపనిషత్తుల నుంచి వచ్చేటటువంటి అమృతం అందరికీ, సర్వమానవాళికి అన్నారు. అందుకని ప్రతి శ్లోకంలో ప్రతి అర్థం సర్వమానవాళికి అవసరం. ఏ మతంలో ఉన్నా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఏ దేశస్థులైనా సరే భగవద్గీత చదివి తీరాలి. ఏమండి హిందూ మతానికి సంబంధించింది కదా అంటారు, కానీ కాదు, సర్వ మానవాళికి అన్నాం. ఎందుకంటే అందులో అంత శాస్త్రం ఉన్నది అన్నారు. అందుకని 14వ అధ్యాయంలో గుణాతీత లక్షణాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. నిజంగా మాట్లాడితే ఈ అధ్యాయం కూడా గుణత్రయ విభాగ యోగమనే చెప్పాలి. ఎందుకంటే మూడు గుణాల గురించి చెప్తున్నారు కదా, శ్రద్ధాత్రయం అన్నారు కదా, అక్కడ గుణత్రయం అన్నారు కదా, ఇది గుణత్రయ విభాగ యోగం అని చెప్పాలి. కానీ చెప్పిన పేరు చెప్తే మళ్ళీ క్లాసుకు రారు కదా. చెప్పిన పేరే చెప్తే 14వ అధ్యాయం పేరే మళ్ళీ ఇక్కడ చెప్పామనుకోండి, పాపం కృష్ణ పరమాత్మ మర్చిపోయినాడు, ఆయనకి జ్ఞాపక శక్తి తక్కువ అని చెప్పి అంటాం కదా. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, నైస్గా పేరు మార్చేశారు, శ్రద్ధాత్రయ విభాగ యోగం అన్నారు. ఏమండి అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తారా? అయితే నెక్స్ట్ వీక్ నుంచి క్లాసుకు రావక్కర్లేదా? అందులో కొంచెం సూక్ష్మం ఉంది. ఏమిటి ఆ సూక్ష్మం అంటే, 14వ అధ్యాయంలో ఒక వ్యక్తి గుణాతీతుడు ఎలా అవ్వగలడు, గుణాతీతుడు అంటే ఏమిటి అని చెప్పారు. మూడు గుణాల గురించి చెప్పి తమో గుణా నుంచి రజోగుణానికి వెళ్ళి, రజోగుణా నుంచి సత్వగుణానికి వెళ్ళి, సత్వగుణాన్ని కూడా దాటి వెళ్ళాలి మనిషి. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు ట్రాన్సెండ్ ద 3 గుణాస్. అదే గుణాతీతో భవార్జున, నీకు ఈ గుణా అతీతుడు కానంత వరకు ఈ శరీరం మీద వ్యామోహం పోదు, ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు నేను వదిలిపెట్టవు, అందుకని గుణాతీతుడు అయిపో. అది ఎట్లా సాధ్యమండి అన్నాడు. ఆ గుణాలన్నీ కూడా మిథ్యగా చూడు, ఈ శరీరం మనసు వీటికి సంబంధించినవి, నువ్వు ఈ మాంసపు ముద్ద అని చెప్పి అనుకోవాకు. ఈ మాంసపు ముద్దని చెలింపు చేసేవాడివి చైతన్యం, నువ్వు ఆత్మస్వరూపమని తెలుసుకో అన్నాడు. మనస్సు ఈ మాంసపు ముద్దకి సంబంధించినవి గుణాలు, ఈ గుణాలన్నిటి నుంచి నువ్వు తెలుసుకుంటున్నావు, తెలుసుకునేవాడు తెలుసుకునేదానికంటే వేరు కదా. అంటే గుణాలను నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి గుణాల కంటే నువ్వు వేరే కదా, గుణ అతీతుడివి. ఈ విషయాన్ని తెలుసుకో అర్జున అన్నారు. ఏమిటి ఎంత కష్టంగా ఉంది అన్నాడు. కష్టమేం లేదు, నీ మనస్సు పెట్టి నువ్వు కొంచెం శ్రద్ధగా వింటే చాలా సులభం అన్నాడు. మనస్సు పెట్టి శ్రద్ధగా వింటే చాలా సులభం. క్రికెట్ మ్యాచ్లో 6 రన్స్ అంటే ఏమిటో నాకు తెలియదు ఇంతవరకు. ఎవరినన్నా అడగండి 6 రన్స్ ఏమిటి, అసలు క్రికెట్ మ్యాచ్లో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు నాకు. అబ్బాయి నవ్వుతున్నాడు చిన్నవాడు, ఇదేంటి స్వామిని మరి ఇంత తెలియకుండా ఎట్లా క్రికెట్ మ్యాచ్ అని. ఎందుకంటే మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటుందో అదే తెలుస్తుంది. 80 ఏళ్ల పార్టీకి తెలుసు, అమ్మమ్మకి తెలుసు క్రికెట్ మ్యాచ్ రన్స్ ఏమిటి, వికెట్స్ ఏమిటి అన్నారు. ఈ రోజుకి నాకు వికెట్ అంటే ఏమిటో తెలియదు. పాపం 4-5 స్టూడెంట్లు ట్రై చేశారు చెప్పడానికి క్రికెట్ మ్యాచ్ గురించి, ఎక్కలేదు మనసుకి. కనుక మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎందులో అయితే శ్రద్ధ ఉంటుందో అదే అర్థమవుతుంది. అన్నీ అర్థమైతే కానీ ఇది ఎందుకు అర్థం కాదు జనానికంటే, ఇందులో ఇంట్రెస్ట్ లేదు, ఇందులో ఇంట్రెస్ట్ లేదు. ధర్మశాస్త్రం బ్రహ్మశాస్త్రంలో ఇంట్రెస్ట్ ఉంటే అర్థం కాకుండా ఎలా ఉంటుంది. అందుకని ఆ బ్రహ్మని మనం విన్నటువంటి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అధ్యాయాల్లో 13, 14, 15 అధ్యాయాల్లో విన్నటువంటి బ్రహ్మ విద్యని జీర్ణించుకోవాలంటే ఈ 5 విషయాలు 3 భాగాలుగా 15 రకాలుగా తెలుసుకోవాలి. తెలుసుకొని అసలు విషయం ఏమిటని కనుక్కున్నాము అంటే ఈజీగా అర్థమైపోతుంది. దానికి ఉదాహరణ ఏమిటంటే, మీకు ఉదాహరణ చెప్తే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పాలు కొంచెం చక్కెర వేస్తాం, పాలల్లో చక్కెర వేస్తాం తీయదనం కోసం. ఆ చక్కెర వేసిన తర్వాత ఏం చేస్తాం, తాగామనుకోండి తీపిదనం తెలుస్తుందా? తీపిదనం తెలియదు. అయ్యో తీయగా లేదే అని చెప్పి ఏం చేస్తారు, మళ్ళీ ఇంకో స్పూన్ వేస్తారు పంచదార, మళ్ళీ రుచి చూస్తారు, ఇంకా తీయగా లేదే, మళ్ళీ ఏం చేస్తారు ఇంకొక స్పూన్ వేస్తారు. ఇట్లా 4-5 స్పూన్లు వేస్తూ ఉంటే మేమో ఇంత వేస్తే అంటే డయాబెటీస్ వస్తుంది, ఎందుకని స్వీట్గా లేదని చెప్పి కొంచెం ఆలోచిస్తారు. ఆలోచించి ఎవరో ఉంటారు అమ్మమ్మో తాతయ్యో పక్కన ఉన్నవరి, అంత పంచదార వేస్తున్నావు కానీ ఒక్కసారి స్పూన్ పెట్టి కలపాలని కూడా నీకు బుద్ధి లేదురా, స్పూన్ పెట్టి ఒకసారి కలిపితే ఒక స్పూన్ చాలరా, 4 స్పూన్లు ఎందుకురా వేస్తావు అంటారు. అందుకని అది పంచదార బాగా కరిగే వరకు మన ఓరికు ఓపిక ఉండదు, అది గడగడా తాగాలి. అందుకని పంచదార మిగిలి ఉంటుంది కింద. కాఫీలో కానీ పాలలో కానీ చూడండి, కలపకుండా అట్లాగే ఉంచితే పాలన్నీ తాగిన తర్వాత పంచదారం అక్కడే ఉంటుంది, ఆ తీయదనం అనుభవించలేదు నువ్వు. అందుకని పాలు చప్పగా ఉన్నాయి అంటావు. అందుకని స్పూన్ పెట్టి కలపాలి, స్టిర్రింగ్ అంటారు దాన్ని, బాగా కలపాలి. అందుకని వెనకటి రోజులు కొంచెం సమయం ఉండేది వాళ్ళకి, నిదానంగా తినేవాళ్ళు, నిదానంగా త్రాగేవాళ్ళు, నిదానంగా కూర్చొని తినేవాళ్ళు. మనం నుంచొని పరిగెత్తి, అందుకని ఒక పాటలో చెప్తారు, పరుగులెత్తి పాలు త్రాగవాకు నిలుచుండి నీళ్ళైనా తాగడం మంచిది అంటారు. పరిగెత్తి పాలు త్రాగే కంటే కూడా నిలుచుండి నీరు త్రాగు నాయనా అంటారు, అది ఆరోగ్యం ఒంటికి అన్నారు. కనుక ఇప్పుడు పాలను దేనితో పోల్చాలి అంటే, పాలు తీయదనం బ్రహ్మానందం అన్నారు. తీయదనం అనే పాలల్లో తీయదనం అనేటువంటిది చక్ర ద్వారా వచ్చే తీయదనం బ్రహ్మానంద ప్రాప్తి, అది ఉదాహరణ అండి. పాలు మర్చిపోండి, చక్ర పాలు బ్రహ్మానంద ప్రాప్తి. చక్ర వల్ల వచ్చే పాలలో తీయదనం దేనితో పోలుస్తున్నాం ఇప్పుడు మనం? అంతా నా సొంత కవిత్వం. ఓకే, సొంత కవిత్వం అయినా కొంచెం ఉపయోగపడే కవిత్వమే. బ్రహ్మానంద ప్రాప్తి. తర్వాత పాలు అనేటువంటిది శాస్త్రం. శాస్త్రం చదివితే బ్రహ్మానందం తెలుస్తున్నది కదా మనకు, తెలుసుకుంటున్నాం. కనుక పాలు అనేటువంటిది ఏమిటి అంటే శాస్త్రం, భగవద్గీత ఉపనిషత్తుల శాస్త్రం పాలు. చక్కెర అనేటువంటిది ఏమిటంటే విలువలు, ధర్మశాస్త్రం. చక్కెర అనేటువంటిది ధర్మశాస్త్రం. స్పూన్ ఏమిటి, కలపడం, స్పూన్తో కలపడం అనేటువంటిది ఆచరణ. స్పూన్ అనేటువంటి స్పూన్తో కలపడం అనేటువంటిది ఆచరణ, అనుష్ఠానం. చక్కెర అనేటువంటి ధర్మశాస్త్రాన్ని స్పూన్తో ఎప్పుడైతే కలుపుతామో, పాలు అనేటువంటి శాస్త్రాన్ని వినేటప్పుడు శ్రవణంలో బ్రహ్మానంద ప్రాప్తి, తీయదనం అనుభవిస్తాం. వర్ణన సరిపోయిందా? పాలు అనేటటువంటి శాస్త్రం మనం వినేటప్పుడు, శాస్త్రాన్ని వినేటప్పుడు, పాలు రుచి చూసేటప్పుడు, అందులో ధర్మశాస్త్రం అనే చక్ర స్పూనుతో కలపడం అనేటటువంటి ఆచరణ అనేటువంటి స్పూనుతో కనుక కలిపాము అంటే, ఆ బ్రహ్మానందం అనేటువంటి చక్ర తీయదనం మనకు నిష్ఠ అనేటువంటి రూపంలో మనకు లభిస్తుంది అన్నారు. ఆనందాన్ని పొందుతాం. పాలులో పాలల్లో నీళ్లు కలిసిపోయినట్లుగా కలిసిపోతాయి. పాలు నూనెలో కలుస్తాయా? కలవు. ఇప్పుడు మన వేదాంతం స్టడీ ఎట్లా ఉంది, శ్రవణం పాలలు పాలు నీరుగా లేదు, నూనె నీరుగా ఉంది, కలవు. నూనె నీరు కలవు. కిరోసిన్లో నీళ్లు పోస్తే కలుస్తుందా? నూనెలో నీళ్లు పోస్తే కలుస్తాయా? మన చదువు ఎలా ఉండాలంటే పాలు నీరును వేరు చేయలేనంత స్థితిలోకి వెళ్ళిపోవాలి, అంత ఒకటిగా అవ్వాలి అని అర్థం. కనుక ధర్మాచరణ అనేటువంటిది, ధార్మికమైనటువంటి విలువలు పాటించడం అనేటువంటిది ఎంత అవసరం అనేటువంటి విషయం పరమాత్ముడు చెప్తున్నాడు ఇక్కడ. చాలా ముఖ్యమైన శ్లోకం. ఒక్కొక్క శ్లోకం కూడా $1 బిలియన్ వర్త్. విని ఆచరించవలసినటువంటి శ్లోకాలు అన్నీ కూడా. అందుకని వేద పూర్వానికి, వేద అంతానికి అవినాభావ సంబంధం ఉన్నది. వేద పూర్వం కర్మకాండ అక్కర్లేదండి, నేనేమి విధి నిషేధాలు పాటించను అని చెప్పి అనవాకు. అది లేని రోజు ఇది రాదు. కర్మయోగం లేకుండా, నిష్కామ కర్మ చేయకుండా, ధార్మికమైనటువంటి విలువలను పాటించకుండా బ్రహ్మజ్ఞానం కలగడం అనేటువంటిది అసంభవం. అందుకే ఎంత పండితుడైనా కూడా, ఎన్ని శాస్త్రాలు చదివినా, జీవితంలో అనుష్ఠానం గనక లేకపోతే, ఆచరించకపోతే ఆ వ్యక్తి జ్ఞానాన్ని పొందలేడు. ఎలాగైతే టీవీ ముందు కూర్చొని యోగా ప్రోగ్రాం చూస్తూ ఉంటారు, ఇందులో అంత బీన్స్ కుర్చీలో, బీన్స్ కుర్చీ అది, బీన్స్ చైర్, అందులో కూర్చొని క్యాష్యూ నట్స్ తింటూ యోగా ప్రోగ్రాం చూస్తున్నాడు అనుకోండి, ఏం ఆరోగ్యం వస్తుంది ఆ వ్యక్తికి? పకోడీలు తింటూ, సేమియా పాయసం తింటూ, టీవీలో ఏం ప్రోగ్రాం అంటే యోగా ప్రోగ్రాం చూస్తున్నాడు. నేను రోజు యోగా ప్రోగ్రాం చూస్తానండి అన్నాడు. యోగా ప్రోగ్రాం చూస్తున్నావు, నువ్వు చేస్తున్నావా అన్నా. చెయ్యడం మాత్రం కష్టమండి అన్నాడు. అదేవిధంగా ఈ విలువలు పాటించడం అనేటువంటి వచ్చేటప్పటికి చాలా కష్టం. సత్యమునే పలుకము, ఎవరిని హింసించవాకు, ఎక్కువగా ధనాన్ని సేకరించవాకు, అందరికీ దానం చెయ్యి, దైవ పూజ చెయ్యి, ఇవన్నీ విధులు. మాంసాన్ని భుజించవాకు, మద్యపానం సేవించవాకు, ధూమపానం చెయ్యవాకు, ఇవన్నీ నిషేధాలు. అవన్నీ చేస్తే పాపం వస్తుంది, ఇవన్నీ చేస్తే నీకు మంచి జ్ఞానం వస్తుంది, మంచి జీవితం ఆనందంగా ఉంటుంది. విధులు, విధి నిషేధం చెప్పింది శాస్త్రం. విధి పాటించాలంటే కొంచెం కష్టపడాలి, నిషేధమైనటువంటివి పాటించినప్పుడు కొంచెం ఆనందంగా ఉంటుంది, కానీ తర్వాత నరకం అనుభవిస్తావు. కనుక విధి అనేటువంటిది పాటించడం చాలా అవసరం. ఎందుకండి పాటించాలి ధర్మం అంటావా? ధర్మం పాటించడం అనేటువంటిది నీకోసమే, మరెవరి కోసమో కాదు. ఏది ఇతరులు చేస్తే నాకు ఇష్టం ఉండదో, నేను అవతలి వాళ్లకు చేయకుండా ఉండడమే ధర్మం. ధర్మం అంటే ఏమిటి? ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే, శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవావధార్యతాం ఆత్మనస్తు ప్రతికూలాన్ని పరేషాం న సమాచరేత్. వాట్ ఐ డోంట్ లైక్ అదర్స్ టు డూ టు మీ, ఐ షుడ్ నాట్ డూ టు అదర్స్. ఎవరు ఏది చేస్తే నాకు ఇష్టం ఉండదో, అది నేను ఇతరులకు చెయ్యకుండా ఉండడమే ధర్మం. ఇంట్లో రాసి పెట్టుకోవాలి. పిల్లలు అడుగుతారు, వాల్యూ ఫాలో అంటావు, వాల్యూ వాల్యూ అంటే ఏమిటంటాడు. వాల్యూనా, అదే రాయే, ఏమిటో తెలియలేదు. పిల్లలకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? విలువ అంటే ఇది నాయన, అవతల వాళ్ళు ఏది చేస్తే నీకు ఇష్టం లేదు, నీకు చెయ్యకూడదు, అదే ధర్మం. అప్పుడే నిన్ను భగవంతుడు ఇష్టపడతాడు, అప్పుడే నీకు భగవంతుడు సహాయం చేస్తాడు, అప్పుడే నీకు భగవంతుడు మంచి మార్గాన్ని చూపిస్తాడు, అన్ని సంపదలు ఇస్తాడు ఆయన. ఆయనకి ఇష్టమైనటువంటిది ఏమిటి? కొబ్బరికాయ కాదు. ఆయనకి ఇష్టమైనటువంటిది మణులు, మాణిక్యాలు, వైఢూర్యాలు, పట్టు వస్త్రాలు కాదు. నువ్వు ఒక్క విలువ కొంచెం పాటించినా కూడా పరమానంద భరితుడైపోతాడు ఆయనకి. పంచపక్ష పరమాన్నం ఆయనకి. నువ్వు పంచపక్ష పరమాన్నాలు ఆయనకి నైవేద్యంగా పెట్టక్కర్లేదు. ఆయనకి పెట్టవలసింది ఒకటే ఒక పుష్పం. ఏది? ధర్మం అనేటువంటి పుష్పం ఆయన పాదాల చెంత ఉంచాలి. ఎలా ఉంచుతావు ధర్మం అనేటువంటి పుష్పాన్ని? ఎక్కడ దొరుకుతుంది? ఏ చెట్టుకు దొరుకుతుందండి ధర్మం అనే పుష్పం? మనసు అనే వృక్షాన్నించి ధర్మం అనే పుష్పం రావాలి. అది ఎలా తీసుకొస్తావంటే ఆచరణ ద్వారా. అవతలి వాళ్ళు అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎవరైనా నాతో అబద్ధం చెప్తే నేను సహించలేను. సహించలేవు కదా, నువ్వు చెప్పవాకు. అవతలి వాళ్ళు నన్ను బాధ పెడితే, నన్ను ఏదైనా దూషణంగా మాట్లాడినా, దూషించినా, కష్టపెట్టినా నేను సహించలేను, నేను తట్టుకోలేను. తట్టుకోలేవు కదా, నువ్వు అది చేయవాక అవతలి వాళ్ళకి. అవతలి వాళ్ళు కొంచెం కూడా దానం అనేటటువంటి మనస్తత్వం లేకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎవరైతే దానం చేస్తుంటారో వాళ్ళని చూస్తే నాకు సంతోషంగా ఉంది కదా, సంతోషం ఉంది కదా, నువ్వు దానం చెయ్యి. కనుక అవతలి వాళ్ళు ఏది చేస్తే నీకు సంతోషము, ఏది చెయ్యకుండా ఉంటే నీకు సంతోషము, అదే నువ్వు ఆచరించు. వాళ్ళు ఏది చేస్తే నీకు ఇష్టం లేదో అది నువ్వు చెయ్యవాకు. ఇది ఈజీగా చెప్పే విధం అండి ధర్మాన్ని గురించి. ఇంతకంటే ఏం చెప్పక్కర్లేదు. ఇవేంటి నా సొంత మాటలు కాదు, ఇందాక పాలు చక్కెర సొంత మాటలు ఉదాహరణ. ఇదంతా నా సొంత కపోత కల్పన కాదు, శ్లోకం నుంచి చెప్పాను, ధర్మశాస్త్రం నుంచి. ఆత్మనస్తు ప్రతికూలాన్ని పరేషాం న సమాచరే. ఇంతకుముందు చెప్పాను ఈ శ్లోకం, మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఈ చాప్టర్ అయ్యే వరకు చెప్తాను. అంత ముఖ్యం, ఎందుకంటే ఇక్కడే మనుషులు ఎక్కువగా ఓడిపోతారు. ఒక్క విలువను పాటించామంటే మిగతా విలువలన్నీ మన వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. అన్ని విలువలు పాటించక్కర్లా. భగవంతుడు అడుగుతున్నాడు, ఒక్క విలువ పాటించు నాయన, సత్యం అనే విలువ పాటించు, అహింస అనే విలువను పాటించు, ప్రేమ అనే విలువను పాటించు, ద్వేషించకుండా ప్రేమించు. నన్ను అందరూ ప్రేమించాలని కోరుకుంటాను. నేను ఎంతమంది ప్రేమిస్తున్నాను? ఏ అందరిని ప్రేమించాక ఒక్కడనే ప్రేమించాలి, ఒక్కడనే ప్రేమించాలి. అదేమిటి ఒక్కడిని ప్రేమించడం ఏమిటి అంటే, ఇప్పుడు నన్ను ఒక్కడిని ప్రేమించారనుకోండి, అప్పుడు మిగతా వాళ్ళంతా ద్వేషిస్తారు కదా. ఇది ఆలోచించం ఎప్పుడు చూడండి, మన నన్ను అనుకునే ఆలోచనలో ఎంత దోషం ఉందో చూడండి. ఒక్కడనే ప్రేమించాలి అని అన్నాం అనుకోండి, ఒక వ్యక్తి మనల్ని ప్రేమించాడు, అప్పుడు నన్ను ఒక్కడనే ప్రేమించాలి కదా. ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే మిగతా వాళ్ళందరూ ద్వేషిస్తున్నారని అర్థం. ఎక్కడ ఏ శాస్త్రంలో చెప్పిందండి ఇది, ఏ శాస్త్రంలో చెప్పున్నది? ఒక్కడనే ప్రేమించాలి. అందరినీ ప్రేమించని చెప్పాం కానీ ఒక్కడనే ప్రేమించని చెప్పలే. ఒక్కడనే ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఏమిటి ఒక్కడనే ప్రేమించాలంటే, భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తని ప్రేమించాలి, వారి సంబంధం వారికే ఉండాలి, ఆ శారీరక సంబంధం మానసిక సంబంధం అనేటువంటిది మరి ఎక్కడా వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక్కరినే ప్రేమించాలి అని చెప్పారు. కానీ సామాన్యమైనటువంటి ప్రేమ అది అందరికి సంబంధించినది. ఈ పర్టిక్యులర్ రిలేషన్ అనేటువంటిది, భార్యాభర్తల సంబంధం అనేటువంటిది ఒక పర్టిక్యులర్ పర్సన్కి అది విశేషమైన ప్రేమ ఇలా చెప్పాలి. ఓకే, రెండు రకాలైన ప్రేమనండి, విశేషమైన ప్రేమ, సామాన్యమైన ప్రేమ. జనరల్ లవ్, స్పెసిఫిక్ లవ్. స్పెసిఫిక్ లవ్ ఫర్ స్పెసిఫిక్ రిలేషన్, ఫర్ స్పెసిఫిక్ పర్పస్, ఫ్యామిలీ పర్పస్ అండ్ వన్ టు వన్ రిలేషన్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, స్పెసిఫిక్ పర్పస్ ఈజ్ దేర్ ఫర్ హార్మనీ, సోషల్ హార్మనీ. సొసైటీ శాంతంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఒక భార్య భర్త సంబంధం, పిల్లలు, ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క కుటుంబం, అది స్పెసిఫిక్ రిలేషన్, స్పెసిఫిక్ లవ్. దాని తర్వాత ఉండేటువంటిది సామాన్యమైనటువంటి ప్రేమ, అందరినీ ప్రేమించడం, అది విశ్వ ప్రేమ అంటారు. అర్థమైందా? ఇది సరిగ్గా అర్థం చేసుకోకుండా కన్ఫ్యూషనో కన్ఫ్యూషన్. కనుక ఈ విలువలన్నీ చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ ఈ 15 విభాగాలుగా చేసి. ముందు చెప్పబోయేది ఏమిటంటే అర్జునుడి ప్రశ్నతో మొదలవుతుంది. అథ సప్తదశోధ్యాయ. అర్జున ఉవాచ, ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణ. సత్వమాహో రజస్తమః మోక్షాన్ని పొందడానికి రెండే రెండు మార్గాలు ముఖ్యమైనటువంటివి. మొదటిది ఆత్మజ్ఞానాన్ని పొందడం, విని శాస్త్రం, విని గురువు ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం. మళ్ళీ మోక్షం అంటే చెప్పాలా? నేను అలసిపోను చెప్పడానికి, వినడానికి మీరు అలసిపోరు అనుకుంటాను. మోక్షం అంటే దుఃఖం లేనటువంటి స్థితి అని అర్థం. దుఃఖలేశం లేనటువంటి ఒక స్థితి. ఎప్పుడు? ఎల్లప్పుడు, జీవితాంతం. అదేదో ఒక గంట సేపు, రెండు గంటల సేపు ఉండేది కాదు, జీవితాంతం దుఃఖం లేనటువంటి ఒక స్థితి అది ఉన్నది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాన్ని తెలుసుకోవడం జ్ఞానం అన్నారు. ఇది మొదటిది మోక్షాన్ని పొందడానికి. రెండవ అంశం ఏమిటంటే సాధన చతుష్టయ సంపత్తి అన్నారు. దైవీ సంపత్, ధార్మిక జీవనం, ధార్మిక జీవన శైలి అంటారు, వేదిక్ లైఫ్ స్టైల్ ఇంగ్లీష్లో. తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే ఏం చేయాలి? వేదిక్ లైఫ్ స్టైల్. ఏదేదో లైఫ్ స్టైల్ ఉన్నాయి అక్కడ ఇక్కడ, కార్నర్కు ఒక లైఫ్ స్టైల్. ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి అని అడిగితే లైఫ్ స్టైల్కి వెళ్ళొస్తున్నానని చెప్పండి. ఎక్కడ లైఫ్ స్టైల్ అంటే వేదిక లైఫ్ స్టైల్కి వెళ్ళొస్తున్నాను. ఎక్కడంటే సిరిడి సాయిబాబా హాల్లో వేదిక లైఫ్ స్టైల్ అంటే ఏమిటి? సనాతన ధర్మ ఆచరణ విధానం అని అర్థం. సనాతన ధర్మ ఆచరణ విధానం, ఆచరణ మార్గం, ఆచరణ శైలి. ఇది వేదిక లైఫ్ స్టైల్ అన్నారు. ఈ వేదిక లైఫ్ స్టైల్ అనేటువంటిది రెండవ సాధనం అన్నారు మోక్షాన్ని పొందడానికి. వైదిక ధర్మాచరణం లేకుండా జ్ఞానం రాదు. జ్ఞానం వచ్చినా నిష్ఠ రాదు, ఫలం రాదు. కనుక జ్ఞానము పొందాలి. జ్ఞానం పొందిన జ్ఞానాన్ని జీర్ణించుకోవడానికి సాధన చతుష్టయ సంపత్తి, దైవీ సంపత్తు కావాలి. మరి దానికి ఏం చెప్పారు కృష్ణ పరమాత్మ? శాస్త్రం ఏవ ప్రమాణం అన్నారు. శాస్త్రం అంపైర్ అంటారు చూసారా, ఇటువైపు అటువైపు క్రికెట్ మ్యాచ్. క్రికెట్ మ్యాచ్లో వీడు తప్పు చేసినా, వాడు మిస్టేక్ చేసినా, ఏడు చేసినా ఎవరు ఫైనల్ డిసైడర్ అంటారు. ఎవరు చెప్పేదంటే అంపైర్ అంటారు. మధ్యలో ఉంటాడు, ఉఫూ అని విజిలేస్తాడు, ఇట్లా చూపిస్తాడు చెయ్యి, తప్పు అంటాడు, ఓ వేరే అన్నారు. ఇంకా ఆయన డిసిషన్ చేసిన తర్వాత టెండూల్కర్, సౌరభ్ గంగూలీ ఎవరు మాట్లాడటానికి లేదు. ఇంకంతే నోరు మూసుకొని ఆయన చెప్పినట్లు చేయాలి. ఇప్పుడు మనకెవరు ఎంపైర్? శాస్త్రం అంపైర్. ఈ ధర్మ ఆచరణ అనేటువంటి ఒక క్రీడా రంగంలో మనకు అంపైర్ ఎవరు? ఇది చెయ్యాలా, ఇది చెయ్యకూడదు, కార్య అకార్యం, ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది ఇలా చేయాలి, అలా చేయాలి అనేటానికి ఎలాంటి ప్రమాణం నాకు? పూజ ఈ పద్ధతిలో చెయ్యాలి. ఇప్పుడు గుడికి వెళ్తాం అనుకోండి, ఉదాహరణకి గుళ్ళకి వెళ్ళంగానే ఏ దేవుణ్ణి ఫస్ట్ చూడాలి? దానికి ఒక పద్ధతి ఉంది. ఎటు నుంచి వెళ్ళాలి? కుడివైపు నుంచి వెళ్ళాలా, ఎడం వైపు నుంచి వెళ్ళాలి అన్నారు. అందులో సందేహం లేదు కదా, అందరూ కుడివైపు నుంచే వెళతారు. అది పద్ధతి. ఏమిటంటే ప్రమాణం శాస్త్రం ఉన్నారు. ముందు ఏ దేవుడి దగ్గరికి వెళ్తారు చెప్పండి? వినాయకుడి దగ్గరికి వెళ్తారు. ఆయన ఫస్ట్ లెఫ్ట్లోనే కూర్చొని ఉంటాడు రెడీగా. ఏదో గుడికి వెళ్తే మొన్న ఒక పూజారి చెప్తున్నాడు, అసలు ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళకూడదండి అంటున్నాడు ఆయన. అంతా చూసిన తర్వాత అది ముందే చెప్పాలి కదయ్యా, మరి తాడు కట్టి పెట్టారు ఇటువైపు, అటు వెళ్ళమని తాడు కట్టారు, మాకెట్లా తెలుస్తుంది అన్నారు. జనానికి అర్థం కావడం లేదండి, ఇక్కడ ఈ ఆంజనేయుడిని చూసి అక్కడికి వెళ్ళారండి మూల విగ్రహానికి, ఈయన అనుమతిస్తేనే అక్కడికి పోవాలంటాడు ఆయన. ఈ వినాయకుడిని దర్శించుకొని అక్కడికి వెళ్ళాలి. అందరు అయిన తర్వాత నవగ్రహాలు. జనం ఏం చేస్తున్నారు? ముందు నవగ్రహాల దగ్గరికి వెళ్తారు. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళాలి, ధ్వజస్తంభం దగ్గరికి నమస్కారం చేయాలి. దానికి పద్ధతి ఉంది. ఏ దేవుణ్ణి ముందు పూజించాలి? పూజలో కూడా పద్ధతి ఉంది. షోడశోపచార పూజ అంటే అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముందే నైవేద్యం సమర్పయామి అనకూడదు కదా. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకు? నైవేద్యం పెట్టిన తర్వాత స్నానం సమర్పయామి అంటామా? కనుక ఒక పద్ధతి ఉంది ప్రతిదానికి. దానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధ ఉంటే పద్ధతి తెలుస్తుంది. ఏమండి శ్రద్ధ, శ్రద్ధ అంటారు? ఏమిటండి శ్రద్ధ అంటే? అర్జునుడు అడుగుతున్నాడు, నువ్వేమో శాస్త్రం ప్రమాణం అని చెప్పావు, అందరికీ శాస్త్రం తెలియదు కదయ్యా, ఫ్రెంచ్ చదువుతున్నారు, జర్మన్ చదువుతారు, అన్ని భాషలు చదువుతారని సంస్కృతమే తెలియదు వాళ్ళకి, నీ పుస్తకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి, సంస్కృతం ఎవరికి తెలియదు, శాస్త్రమే తెలియదు. శాస్త్రం తెలియని వాడు గనక శ్రద్ధ ఉండి చేస్తాడు, అతని యొక్క పనులు ఏ లెక్క కింది కడతావు నువ్వు అని అడుగుతున్నాడు అర్జునుడు. అంటే శాస్త్రమే తెలియదు, పద్ధతి తెలియదు, కన్నప్పకేం తెలుసు? ఆచరణే తెలియదు అసలు. అందుకని కన్నప్ప ఉదాహరణ చూడండి, ఏమీ తెలియదు. పామరుడు శ్రద్ధలో విపరీతమైన శ్రద్ధ, ప్లస్ పాయింట్, మైనస్ పాయింట్. ఖాళీ పెట్టాడు దేవుడి మీద, చెప్పుతో పెట్టాడు పైగా. శ్రద్ధ ఉంది కానీ శాస్త్ర ప్రమాణం తెలియదు, పాపం ఇల్లిటరేట్ పర్సన్ అంటారు. విద్య లేదు, శాస్త్ర విద్య లేదు, మన శాస్త్ర విద్య లేకుండా శ్రద్ధ ఉంది కదయ్యా, శ్రద్ధతో ఉన్నవాడితో వాడి భక్తిని, ఇప్పుడు కన్నప్ప భక్తిని ఏ లెక్క కిందికేస్తావు అన్నాడు కృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు అర్జునుడు. ప్రమాణముతే అని చెప్పి చెప్పావును 16వ అధ్యాయంలో, కార్య అకార్య వ్యవస్థితౌ చెయ్యవచ్చు చెయ్యకూడదు అనే దానికి శాస్త్రం ప్రమాణం అన్నావు. అసలు వీడికి శాస్త్రమే తెలియదు, కానీ నిన్ను పూజిస్తున్నాడు కదా. శాస్త్రం తెలియకపోవడం ఒక డిసడ్వాంటేజ్, శాస్త్రం తెలియకుండా శ్రద్ధతో చేయడం ఒక అడ్వాంటేజ్. దానివల్ల లాభం, దీనివల్ల నష్టం. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు అని అడుగుతున్నాడు అర్జునుడు. దీన్ని అనుప్రశ్న అంటాం. క్రిందటి శ్లోకంలో చెప్పినటువంటి దాని మీద ఆధారపడి అడిగే ప్రశ్నని ఏమంటాం? అనుప్రశ్న అని అంటాం. ఆ అనుప్రశ్నని ఇక్కడ అడుగుతున్నాడు అర్జునుడు. ఏ శాస్త్రం విధిం ఉత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః, ఏ జనాః ఎవరైతే యజంతే పూజ చేస్తారో, ఎలా శ్రద్ధయాన్వితాః, శ్రద్ధతో చేస్తారు, ప్రతిరోజు గుడికెళ్తారు, ప్రతి వారం వాళ్ళు ఆ దేవుడికి ఇవి ఇవ్వాలనుకుంటే ఇస్తారు ఖచ్చితంగా, శ్రద్ధతో చేస్తున్నారు. కానీ ఎలా చేస్తున్నారు? శాస్త్ర విధిం ఉత్సృజ్య, శాస్త్రంలో చెప్పినట్లుగా చేయకుండా. అక్షంతలు ఉన్నాయను కొన్ని, అక్షతలు, అక్షింతలు అంటాం తెలుగులో, అక్షతలు అన్నారు. అక్షత అంటే ఏమిటి తెలుసా? తెలుసా? బియ్యంతో చేస్తాం, విరగనటువంటి బియ్యం అని అర్థం. అక్షతం అంటే ఏమిటి? విరిగినటువంటి. అక్షతం, అక్షింతలు ఎప్పుడైనా తయారు చేసేటప్పుడు బియ్యం విరిగి ఉండకూడదుట, ముక్కలు ముక్కలుగా ఉండే బియ్యం అక్షింతలు చేయకూడదు, దోషం అది. అందుకని ఏం చేస్తారంటే వెనకటి రోజుల్లో అక్షింతలు చేసేటప్పుడు ఆ విరిగినటువంటి బియ్యం ఉంటే చూసారు అవి వేరేస్తారు, పూర్ణమైనటువంటి బియ్యపు గింజను మాత్రమే తీసి సపరేట్ చేసి అక్షింతలు తయారు చేయాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? ఎవరికి ఓపిక ఉండదు అసలు? ఎంతమంది ఇంట్లో అక్షింతలు ఉన్నాయి చెప్పండి రెడీగా? అక్షతలు ఉండాలి ఇప్పుడు ఇంట్లో. ఎటువంటి అక్షతలు? విరగనటువంటి బియ్యంతో చేసిన. ఇది శాస్త్రం విధి. అందుకని తరంబరారు పోసేటప్పుడు కూడా పూర్ణమైనటువంటి బియ్యాన్ని కలుపుతారు. విరిగిపోయిన బియ్యంతో కలిపి అక్షింతలు చేసి తలంబరారు పోసామనుకోండి, లైఫ్ కూడా ఏమవుతుంది? అవుతుంది, విరిగిపోతుంది. అందుకని అక్షతలు అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటివి అన్నారు. దేనికంటే ఈ విధితో దాన్ని తయారు చేస్తారు, అది విధి అంటారు దాన్ని. ఇట్లా విధి ఉత్సృజ్య, విధి తెలుసుకోకుండా చేశాడు అనుకోండి. తేషు నిష్ఠా కాల, వాళ్ళ యొక్క నిష్ఠ, శ్రద్ధ ఉంది, విధి లేదు. వాళ్ళ నిష్ఠను ఏం నువ్వు పిలుస్తావు నువ్వు అన్నాడు. వాళ్ళది ఎటువంటి భక్తి అంటావు? భక్తి కాదంటావా, భక్తి అంటావా? శ్రద్ధ ఉంది కాబట్టి భక్తి అని అనలేవు, భక్తి లేదు అని అనలేవు, విధి లేదు కాబట్టి భక్తితో చేస్తున్నారని చెప్పి అనలేవు. ఎంత సందేహం చూడండి, మనకు వచ్చింది ఆ సందేహం. ఎక్కడా అడిగాడు అని అడుగుతాం, చెప్పాడు కృష్ణ పరమాత్మ అంటాం. 16వ అధ్యాయంలో చెప్పారు లాస్ట్ శ్లోకంలో, కార్యాకార్య వ్యవస్థితో తస్మా శాస్త్రం ప్రమాణం అన్నాడు. టక్కున పట్టుకున్నాడు అర్జునుడు. అందుకని అర్జునుడు అంటే ఇష్టం కృష్ణుడికి. అర్థమైందా? ఎవరు ఇష్టం బాగా గురుదక్షిణ ఇచ్చే స్టూడెంట్ అంటే ఇష్టమా టీచర్కి? లేకపోతే ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాడు 24 గంటలు గురువు పక్కనే తిరుగుతుంటాడంటే ఇష్టమా? అస్సలు ఇష్టమైన శిష్యుడు అంటే గురువుకి ఎవరో తెలుసా? శాస్త్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ వింటూ ప్రశ్నలు వేస్తూ ఉంటాడే ఆ శిష్యుడు అంటే పరమ ఇష్టం ఏ గురువుకైనా సరే. శాస్త్రంలో ఉన్నటువంటి విద్యని అట్లాగే స్పాంజ్ లాగా, స్పాంజ్ ఏం చేస్తుందండి అట్లా పెట్టామంటే ఒక్క చుక్క నీళ్ళు లేకుండా అబ్జర్వ్ చేసేస్తుంది. స్పాంజ్ లాంటి స్టూడెంట్ కావాలి టీచర్కి నిజమైన. ఆ స్టూడెంట్ అంటే ఆ టీచర్ 24 గంటలు ఆ స్టూడెంట్ గురించి ఆలోచిస్తుంటుంది. ఎలాగైతే శిష్యుడు గురువు గురించి ఆలోచిస్తుంటాడో గురువు కూడా ఆ శిష్యుడు గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆ శిష్యు గురువు గారికి ఆనందం, ఆ చెప్పేటటువంటి శాస్త్రాన్ని శ్రద్ధగా వింటూ
ఆలోచిస్తూ సందేహాలు వస్తే మరీ మరీ అడిగి తెలుసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలి, గురువుగారి దగ్గర ఉన్న శాస్త్రాన్ని మొత్తాన్ని మ్యాగ్నెట్ లాగా లాగివేయాలనేటువంటి తాపత్రయం ఉంటుందన్నమాట ఆ శిష్యుడికి. శిష్యుడు కానీ శిష్యురాలికి కానీ, ఇంతమంది ఉన్నారు శిష్యురాలికి కానీ. ఓకే, అలా ఉన్న శిష్యుడి మీదనే గురువుకి ఎప్పుడు కూడా అత్యంత ప్రేమ. అందరి మీద ప్రేమే కానీ అత్యంత ప్రేమ. అందుకని కృష్ణ పరమాత్మకి అర్జునుడు అంటే అంత ప్రేమ. ఎక్కడో చెప్పినటువంటి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని అడిగి మరీ వివరాన్ని తెలుసుకుంటున్నాడు చూడండి. మనకు వినటానికే ఆయాసం, ప్రశ్నిస్తాం. అందుకని కీప్ ఇన్ టచ్ విత్ శాస్త్ర అన్నారు. మనం ఏం చదువుతున్నాం, సబ్జెక్ట్ ఏం జరుగుతున్నది అనేటువంటి దాంట్లో ఉండాలి. ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండొచ్చు, చేస్తూనే ఉన్నప్పటికీ కూడా ఎందుకు చదువుతున్నాం శాస్త్రం, దేనికి చదువుతున్నాం? సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలి సందేహాలు. సందేహాలు మనసులో పెట్టుకుంటూనే ఉంటే ఏమవుతుంది, శాస్త్రం అక్కడ ఆగిపోతుంది. గురువుగారికి కంట శోష, మిగిలేది గొంతు నొప్పిదా. అందుకని గురువుగారు చూస్తున్నారు చాతక పక్షిలాగా. చాతక పక్షి ఏం చూస్తూ ఉంటుంది, వర్ష జల్లు కోసం. ఆ ముత్యపు చిప్పలో కనుక పడితే అది ముత్యంగా మారుతుందట. ఆ చాతక పక్షి అట్లా నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుందట ఆ జలం కోసం. ఆ ఆలు చిప్పలు కనుక పడితే ఆ ముత్యం, అది నీటి బిందువు ముత్యంలాగా మారుతుందట. అందుకని గురువు కూడా అట్లాంటి శిష్యుడి కోసం నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడట. తెలియదు, వందల మందిలో ఎంతోమందికి బోధిస్తూ ఉంటాం, ఎవరికి అర్హత ఉందో అని గురువుకి తెలియదు. వాళ్ళల్లో ఎన్నెన్ని సుగుణాలు ఉన్నాయో వాళ్ళకే తెలుస్తుంది, గురువుకి కొంతవరకే తెలుస్తుంది. వాళ్ళల్లో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో, వాళ్ళ వాసనలు ఏమిటో గురువుకి కూడా తెలియదు, గురువు చెప్పుకుంటూ పోతాడు. అందుకని ఎవరికి ప్రాప్తమో ఈ ఫలం, ఎంతమందికి ప్రాప్తమో అని. అందుకని గురువు ఎప్పుడు నిరుత్సాహపడడు. గురువు బ్రహ్మనిష్ట జ్ఞాని, ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ ప్రవాహంలో ఎవరైతే వస్తారో, రాళ్ళు కష్టపడి కష్టపడి ఒక ప్రవాహంలో రాయి కష్టపడి కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చి బాగా అరిగిపోయి షైనింగ్ వచ్చేస్తుంది ఆ రాయికి. ఆ రాయిని ఏం చేస్తారు, శివలింగంలాగా పెడతారు, సాలిగ్రామంలాగా పెట్టి పూజ చేస్తారు. ఎందుకంటే ఆ రాయి పైనుంచి కిందపడి కిందపడి దొర్లి నీటి ప్రవాహంతో కష్టపడి వస్తుంది. అందుకని దానికి మిషన్ పెట్టి స్టోన్స్కి పెట్టినట్టుగా షైనింగ్ పెట్టాల్సిన పని లేదు. ఇంకొక రాయి, రెండు రాళ్ళు కలిసి వస్తున్నాయి నీటి ప్రవాహంలో. ఒక రాయి ఉంటుంది, నేనల్లా ఈ పరిగి ఈ ప్రవాహానికి, నేను రాలేను, నేను తట్టుకోలేను, అక్కడ ఇక్కడ డిమ్కీలు తినలేను నేనని చెప్పి ఒక రాయి పక్కకి తొలగిపోయింది. అట్లాగే రఫ్గా పక్కన పడిపోయింది ఆ రాయి. ఇంకొక రాయి మాత్రం, నేను ఆగను, ఈ ప్రవాహంతో వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళుతున్నదో ఈ ప్రవాహం నేను చూడాలి అని చెప్పి వెళుతూ ఉన్నది. కష్టాలకి ఒడుదుడుకులకి ఓర్చుకుంటూ పైకి కిందకి పడుతూ నది ప్రవాహం ఎలా ఉంటుందండి? ఒక మహానుభావుడు వచ్చాడు, ఆ రాయి తీసుకున్నాడు. ఆహా, ఎంత బాగుంది ఈ రాయి, దీనికి పూజ, ఇదే శివలింగం అని చెప్పి పూజ చేయడం మొదలుపెట్టాడు. ఈ రాయిని ఏం చేశాడు తెలుసా, ఆ టెంపుల్ కట్టడానికి మెట్లు వేస్తారు చూసారా, అక్కడ వేశారు తీసుకుపోయి. అందరు తొక్కుతూ పోతున్నారు. ఆ రాయి మాత్రం ఎవ్రీడే అభిషేకం, పాలతో గంధంతో నీళ్లతో అన్నిటితో అభిషేకం, తేనెతో అభిషేకం దానికి, ఆ రాయికి. ఈ రాయి కణి చూస్తుంది ఆ రాయిని. ఆహా, నువ్వు పోయి టెంపుల్లో కూర్చున్నావు, నేను ఇక్కడ కూర్చున్నా అని అన్నారు. ఆ రాయి చెప్తోంది, నేను చెప్పాను ఆ రోజే నీకు, నాతో పాటు రావే అంటే రాకుండా అక్కడే పడిపోయినావు కదా, ప్రయత్నం చెయ్యకుండా. ఆ రోజు కనుక నువ్వు వచ్చి ఉంటే నాతో పాటు, నిన్ను కూడా ఇంకో గుళ్ళ పెట్టేవాళ్ళు కదా, పూజ చేసేవాళ్ళు కదా, దేవుడిగా ప్రతిబింబంగా ప్రతీకంగా పూజ చేసేవాళ్ళు కదా, ఆ రోజు వినలేదు, నాకు బుద్ధి లేదు అంటుంది రాయి. ఒకసారి సిమెంట్ చేసి కట్టిన తర్వాత వదిలి పెడతారా వాళ్ళు అక్కడి నుంచి, మళ్ళీ పోయి నువ్వు నదిలో పడగలవా? అందుకని జీవితం పోతే మళ్ళీ రాదు. అలా తెలుసుకున్న వాళ్ళే క్షుణ్ణంగా చదువుతారు భగవద్గీత, తెలియని వాళ్ళు పాపం ఏం చేస్తారు, దురదృష్టవంతులు ఆగిపోతారు. అందుకని గురువు కోసం పరిగెత్తుకుంటూ ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి కాళ్ళు పట్టుకొని మరీ ఆ విద్య నాకు ఇవ్వండి అని అడగాలి. అది శాస్త్రం చదవడం అంటే. ఏమిటా కాలక్షేపంగా కుర్చీలో కూర్చొని కాసేపు ఫ్యాన్ కింద వెళ్ళిపోతూ ఉంటే ఓకే, పుణ్యం వస్తుందండి, అది ఎందులో ఢోకా లేదు, పుణ్యం వస్తుంది, విన్నామంటే పుణ్యం వస్తుంది. అది బై ప్రోడక్ట్. కానీ రావలసిన విషయం రావాలి. అందుకని ఆ చెప్పే గురువు చెప్పే విధంగా చెబితే వినే శిష్యుడు వినే విధంగా వినవలసిన విధంగా వినాలి, చెప్పవలసిన విధంగా చెప్పాలి. ఈ రెండు జరిగినప్పుడే జ్ఞానం వస్తుంది అన్నారు. అందుకని అర్జునుడు అడుగుతున్నాడు, తేషాం నిష్ట క్రా అన్నారు. వాళ్ళ నిష్ట ఎటువంటిది అంటే సత్వం ఆహో రజః ఆహో తమః. ఆహో అంటే లేక అని అర్థం. సత్వం సాత్వికమైన శ్రద్ధ, లేక రాజసిక శ్రద్ధ, లేక తామసిక శ్రద్ధ అన్నారు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, ప్రమాణం తెలియదు, అంపైర్ లేదు వాళ్ళకి, ఎందుకంటే భాష తెలియదు. వాళ్ళ భాషే వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు, వాళ్ళకి సంస్కృతం ఏం రాదు. ఎన్నో కారణాల వల్ల వాళ్ళకి శాస్త్రం అందలేదు. చెప్పే గురువు లేక, ఆ ప్రాంతంలో చదివేటటువంటి అర్హత లేక, శక్తి లేక, శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ గురువు లభించకపోవడం వల్లనో ఏమో, ఆ యొక్క భాష తెలియకపోవడం వల్లనో ఏమో వాళ్ళు చదవలేదు. మరి అటువంటి వాళ్ళ శ్రద్ధ సాత్విక శ్రద్ధ అవుతుందా, రాజసిక శ్రద్ధ అవుతుందా, తామసిక శ్రద్ధ అంటావా? వాళ్ళ శ్రద్ధ దేనికెందుకు వస్తుంది చెప్పు అని అడుగుతున్నాడు అర్జునుడు. చెప్తాను విను క్షుణ్ణంగా అంటున్నారు కృష్ణ పరమాత్మ. కనుక శాస్త్రం చదవాలి అంటే భాష తెలియాలి. చదివినప్పటికీ కూడా సాక్షరాహ అంటే, సాక్షరాహ అంటే తెలుస్తా, చదువుకున్న వాళ్ళు అని అర్థం. సాక్షరాహ ధర్మం గనక లేకపోతే, ధార్మికమైనటువంటి జీవనం లేకుండా విద్యను మాత్రమే అభ్యసించారనుకోండి, సాక్షరాహ కాని వాళ్ళు రాక్షసాహ భవంతి. సాక్షరాహని తిప్పి చదివితే, సాక్షరాహ తిప్పి చదవండి రాక్షసాహ అన్నారు. రాక్షసాహ అంటే ఏమిటి? ధర్మం మోక్షం ప్రధానం కాకుండా అర్థం కామమే ప్రధానం. అర్థం డబ్బు 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 డబ్బు, మనీ 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 మనీ, ఎంజాయ్ ద లైఫ్. కామం బాగా తిను, బాగా సంపాదించు, బాగా తాగు, బాగా ఆనందించు. అర్థకామ ప్రధానమైతే రాక్షసాహ, ధర్మ మోక్ష ప్రధానమైతే సాక్షరాహ. ఇప్పుడు రాక్షసాహ అర్థకామ ప్రధానమైన వాళ్ళు మోక్షాన్ని పొందలేరు, సాక్షరాహ ధర్మ మోక్ష ప్రధానమైన వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందుతారు, జ్ఞానాన్ని పొందుతారు. కనుక అర్జున, నువ్వు సాక్షరుడివా రాక్షసుడివా తెలుసుకో అన్నారు. అందుకని చదువుకున్నంత మాత్రాన రాక్షస బుద్ధి పోతుందని చెప్పలేం. రావణాసురుడు సామవేద పారంగతుడు, అన్నీ తెలుసు, కానీ రాక్షసుడి కేటగిరీలోకి వెళ్ళిపోయినాడు. చూసారా, రాక్షసాహ అన్నారు. అందుకని చదువుకున్నవాడు మరీ డేంజరస్, లిటరేట్, చదువుకున్న రాక్షసుడు అని అర్థం. బాగా చదువుకున్నాడు కానీ మోసం చేస్తున్నాడు జనాన్ని. ఏమంటాడు, సాక్షరాహ అంటారా రాక్షసుడు అంటారని. అందుకే చెప్తాం, ఒరే నువ్వు చదువుకొని ఏం ప్రయోజనం రా అంటాం. చూసారా, ఇంత చదువుకున్నావు ఏం ప్రయోజనం అంటాం. చదువుకున్న ప్రయోజనం లేకుండా పోతుంది. అందుకని చదువుకునేటువంటిది శాస్త్రబద్ధంగా ప్రమాణం చదువుకోవాలి అంటే ఎంత గురువు అవసరం, గురువు అవసరం. ఎటువంటి గురువు? అలైవ్ గురు. ఇప్పుడు నా ముందు జీవించి ఉన్నటువంటి గురువు ఉండాలి నాకు. ఎందుకంటే నేను ఆ సందేహాలను అడిగి తెలుసుకోగలను. అటువంటి గురువు దగ్గర చదవాలి. మిగతా తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.